ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈ వారం చేను కబుర్లలో ఆకుకూరలు, వాటి యొక్క ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. మొక్కలోని ఆకులను ఆహార పదార్థాలుగా ఉపయోగించే మొక్కలను ఆకుకూరలు అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకు కాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకుకూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కల నుండి వచ్చినా వీటి పోషక విలువలలో, వండే విధానంలో మాత్రం ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి. ఆకుకూరల పోషక విలువలు. ఆకుకూరల్లో సాధారణంగా క్యాలరీలు చాలా తక్కువ, కొవ్వు పదార్థాలు కూడా తక్కువే. అలాగే పీచు పదార్థాలు, ఇనుము, కాల్షియం కూడా అధిక మోతాదుల్లో ఉంటాయి. వృక్ష సంబంధ రసాయనాలు అనగా ఫైటోకెమికల్స్ అయిన విటమిన్ సి, విటమిన్ ఏ, ల్యూటిన్, ఫోలిక్ ఆమ్లం కూడా అధికంగా ఉంటాయి. ఆకుకూరలు ఉపయోగాలు. ఆకుకూరల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి, అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆకుకూరల్లో కాల్షియం, బీటా కెరటిన్, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ లోపం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా 5 ఏళ్లలోపు వయసు పిల్లలు సుమారు 30,000 మంది కంటి చూపును కోల్పోతున్నారు. ఆకుకూరల ద్వారా లభించే కెరటిన్ మన శరీరంలో విటమిన్ ఏగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్ సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంట చేసేటప్పుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించడానికి ఆకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఆకుకూరలు రకాలు. దాదాపు 1000కి పైగా ఆహార యోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి. అయితే ఆకుకూరలు సాధారణంగా పొట్టిగా, గుబురుగా పెరిగే స్వల్పకాల పరిమితి గల బచ్చలి, తోటకూర వంటి చిన్న చిన్న మొక్కల నుండే వస్తాయి. భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో తోటకూర, గోంగూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా ఆకు, బచ్చలి, పాలకూర, పునగంటి కూర, చింతచిగురు, మునగాకు తదితరాలు ప్రముఖమైనవి. ఆకుకూరల యొక్క ఆరోగ్య ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. తోటకూర. తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి. తోటకూర కొవ్వును తగ్గిస్తుంది. రోజు తోటకూర తింటే బరువు తగ్గుతారు. తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది, రక్తనాళాల్ని చురుగ్గా ఉంచుతుంది, తక్షణ శక్తి అందిస్తుంది. తోటకూర వేపుడు కంటే ఉడికించుకుని తింటేనే ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు తోటకూర అడ్డుకట్ట వేస్తుంది. హైపర్ టెన్షన్ తో బాధపడే వాళ్లకు తోటకూర ఎంతో మంచిది. తోటకూరలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది. తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే జుట్టు రాలేదు, చుండ్రు తగ్గుతుంది. గోంగూర. గోంగూరలో చాలా తక్కువ కొవ్వు, క్యాలరీస్ ఉండి మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉన్నందువల్ల అధిక బరువు తగ్గించుకోవాలనుకునే వారికి బాగా సహాయపడుతుంది. గోంగూరలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్త ప్రసరణ సరిగా జరుగుతూ రక్తపోటుని తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న రోగాల మీద కూడా ప్రభావం చూపుతుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయి తగ్గించే గుణం గోంగూరలో ఉంది. అందుకే షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ గోంగూరను వాడటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. కావున మధుమేహంతో బాధపడే వాళ్ళు రోజూ అన్నంలో గోంగూరని తీసుకోవచ్చు. గోంగూరలో కాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. చుక్కకూర. చుక్కకూర ఆకులు రసం 1 ఔన్స్ తీసి పెరుగులో కాని పాలతో కాని కలిపి తాగితే 3 రోజుల్లో కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అనేక రకాల చర్మ వ్యాధులు తగ్గిస్తుంది. త్వరగా జీర్ణం కాని దుంపకూరలు పప్పు దినుసులతో ఈ ఆకు కలిపి వండితే త్వరగా జీర్ణం అయ్యేటట్లు చేస్తుంది. 1 ఔన్స్ చుక్కకూర ఆకు రసంలో చిటికెడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గ్రహిణి, అతిసార వ్యాధుల్లో చుక్కకూర పథ్యం ఇవ్వడం వల్ల సులభంగా తగ్గుతాయి. చుక్కకూర మలబద్ధకాన్ని పోగొట్టి విరేచనం అయ్యేటట్టు చేస్తుంది. మంచి ఆకలిని పుట్టిస్తుంది. వాంతుల్ని అరికడుతుంది. ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, మినపప్పు కలిపి వేయించి చింతపండు, ఉప్పు కలిపి చుక్కకూర ఆకుపచ్చడి చేసుకుంటే నోటికి రుచిగా ఉండి పైత్య రోగాలను, ముక్కు నుంచి రక్తం పడే వ్యాధిని తగ్గిస్తుంది. ఈ ఆకు ఎక్కువగా వాడితే జననేంద్రియాలకు చెడు చేస్తుంది. కొత్తిమీర. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీర కణాలను కాపాడతాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి. కడుపులో మంట వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కొత్తిమీర వాడాలి. కొత్తిమీర చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉండటం వలన శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయపరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతుంది. హై బీపీ కంట్రోల్లో ఉంచుతూ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలో అధికంగా ఉండే సోడియం ను బయటకు పంపేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆహారంలో ఎక్కువగా కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన కీళ్ల నొప్పులను తగ్గించడమే కాకుండా రుచిని కూడా పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించే విషయంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా కొత్తిమీర బాగా పనిచేస్తుంది. చర్మాన్ని కాపాడడానికి వాడే రసాయనానికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలను, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రవాలను కలపడం వలన మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది. మన మెదడు చాలా సున్నితమైనది. రకరకాల వ్యాధులు దాన్ని నాశనం చేయడానికి ఎదురుచూస్తూ ఉంటాయి. ముఖ్యంగా మతిమరుపు, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటివి ఏజ్ పెరుగుతున్న దశలో మెదడుపై దాడి చేస్తాయి. సరిగ్గా ఆ టైంలో కొత్తిమీర తీసుకుంటే ఇక ఆ వ్యాధులు మన మెదడు దరి చేరవు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా కొత్తిమీర కాపాడుతుంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ కే కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. మరియు జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ ని కలిగి ఉంది. కొత్తిమీర బ్లడ్ ప్యూరిఫయర్, అంతేకాదు బ్లడ్ బిల్డర్ కూడా. పుదీనా ఆకు. పుదీనాను రోజూ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధికం. వేసవిలో మాంసాహారం తింటే కొందరికి పడదు. అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం వేడి చేయకుండా ఉంటుంది. ఉదయాన్నే పుదీనా రసం తాగితే శరీర పనితీరుకి అవసరమైన రాగి, పీచు, కాల్షియంతో పాటు మాంగనీస్, పొటాషియం కూడా అందుతాయి. జీర్ణ సమస్యలతో బాధపడే వారు పుదీనాను తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బచ్చలి. బచ్చలి కూరలో ఎక్కువ మోతాదులో ఉండే బీటా కెరటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది. ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది. ఊపిరితిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. ఆకులలోని జిగట పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. బచ్చలిలో ఉండే సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. బచ్చలి కూర తినడం ద్వారా తరచుగా వచ్చే దగ్గు, పైత్యం, అతిదాహం సమస్యలు తీరుతాయి. పచ్చలి కూర శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కొన్ని ఆకులు నూరి కనతకు పెడితే తలలోని వేడి కూడా తగ్గుతుంది. బచ్చలి కూర తీసుకుంటే కీళ్లనొప్పుల సమస్యలు, పైల్ సమస్యలు రావు. మూత్ర విసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజు బచ్చలి కూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పాలకూర. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలే పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్తవాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పొనగంటి కూర. రక్తాన్ని శుద్ధి చేసేందుకు శుభ్రం చేసిన పొనగంటి ఆకును తరిగి పెసరపప్పు, చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు పొనగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారు. అదే బరువు పెరగాలి అనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొనగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. శరీరానికి మేలు చేయడంతో పాటు పొనగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి, కంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే పొనగంటి ఆకులతో తాలింపు చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. మునగాకు. మునగాకుల్లో విటమిన్స్, అమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. మహిళలు రోజుకు 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రోజు తీసుకుంటే 13.5% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట. మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను 100 మిల్లీలీటర్ నీటిలో వేసి 5 నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం 1 చెంచా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్లలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గుతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్హెడ్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. ఇక సెలవు. ధన్యవాదములు.
రైతే అన్నదాతన్నరు, దేశ ప్రగతికి మూలమన్నరు, జై కిసాన్ అన్నరు గాని ఏమున్నది లాభం.
రైతే అన్నదాతన్నరు, దేశ ప్రగతికి మూలమన్నరు, జై కిసాన్ అన్నరు గాని ఏమున్నది లాభం.
పంట నష్టాన్ని పొందిన అన్నదాతకే ఆకలి మిగిలింది, ఆత్మహత్యే శరణ్యమయ్యింది. మండే ఎర్రటి ఎండలు వంటి నిండ చెమటలు పంట కోసం మాయి కష్టాలు. రైతే అన్నదాతన్నరు, దేశ ప్రగతికి మూలమన్నరు, జై కిసాన్ అన్నరు గాని ఏమున్నది లాభం.
రైతే అన్నదాతన్నరు, దేశ ప్రగతికి మూలమన్నరు, జై కిసాన్ అన్నరు గాని ఏమున్నది లాభం.
పంట నష్టాన్ని పొందిన అన్నదాతకే ఆకలి మిగిలింది, ఆత్మహత్యే శరణ్యమయ్యింది. మండే ఎర్రటి ఎండలు వంటి నిండు చెమటలు పంట కోసం మాయి కష్టాలు. రైతే అన్నదాతన్నరు, దేశ ప్రగతికి మూలమన్నరు, జై కిసాన్ అన్నరు గాని ఏమున్నది లాభం.
రైతే అన్నదాతన్నరు, దేశ ప్రగతికి మూలమన్నరు, జై కిసాన్ అన్నరు గాని ఏమున్నది లాభం.
వానలు తక్కువ బాయిల నీళ్లు తక్కువ,
వానలు తక్కువ బాయిల నీళ్లు తక్కువ.
అప్పుడన్నది మన ప్రభుత్వం తక్కువ నీళ్లతో ఎక్కువ పంటని,
తక్కువ నీళ్లతో ఎక్కువ పంటని.
అది ఎట్లా అని అంటే,
అరే ఎట్లా అని అంటే,
అది రేణుగన్నుతో సాధ్యమన్నారు,
రేణుగన్నుతో సాధ్యమన్నారు.
వానలేని పంటకు విరుగుడన్నారు,
విరుగుడన్నారు.
రైతే అన్నదాతన్నారు, దేశ ప్రగతికి మూలమన్నారు, రైతే అన్నదాతన్నారు, దేశ ప్రగతికి మూలమన్నారు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల రుద్రూర్ నిజామాబాద్ విద్యార్థులమైన మేము చేనుకబుర్లు అనే కార్యక్రమం ద్వారా పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యమైన పాత్రదారులు సోమన్నగా ఎన్ హరీష్, మల్లన్నగా పి రోహిత్, వీరన్నగా బి సాయితేజ, జయన్నగా కే వికాస్లు చేస్తున్నారు.
నమస్తే సోమన్న, ఆగకుండా ఏటో పోతున్నావు?
ఏం లేదురా, పొలం కోసిన బస్తాలు తేవడానికి పోతున్నారా?
అవునా, పొలం కోసినవా? మంచిగా వెళ్ళినాయా వడ్లు?
ఆ మంచిగానే వెళ్ళినీరా, కాంటా అయితే తెలుస్తుంది.
అవునా, ఏ మనుషులతో కోపించినవా లేక మిషనా?
ఎక్కడ మిషన్ రా, మిషన్తో కోపించటట్లేదు. పొలం అంతా గాలి కడ్డం పడ్డది, మిషన్ అయితే టైం ఎక్కువ పడుతుంది, అందుకే మనుషులతో కోపించిన. మళ్ళా నాకు నాలుగు బర్రెలుండే, మిషన్ తో అయితే గడ్డేడ వస్తదిరా, అసలే కరువు కాలంగా.
మరి ఇప్పుడే బస్తాలు తెచ్చి ఏం చేస్తావే?
నాకు నిల్వ చేసే అంత స్తోమత లేదురా.
ఎందుకే తక్కువ కమ్ముడు, మంచి ధర వచ్చినాకే అమ్మరాదు?
అంతవరకు ఆడ నిల్వ చేయాలరా?
మన పాతిళ్ళు ఖాళీగానే ఉంది కదనే.
పాతింట్లో ఏం పోయాలరా? పోయిన ఏడాది పోస్తేనే ఎలుకలు కొట్టి బస్తాలు మొత్తం చింపినాయి, సగం కంటే ఎక్కువ పాడైపోయినాయి. సీజన్ లో అమ్ముకున్నా గానీ పైసలు వచ్చురా.
అట్లనా అన్న, మరి గిడ్డంగులలో ఉంచకపోయినా?
గిడ్డంగులు ఉంచుడు సన్నకారు రైతులకు సాధ్యమైన రా మల్లిగా, అవన్నీ పెద్దలకిరా. మన ఇంత తక్కువ ధాన్యం ఎవడు ఉంచుకుంటాడురా?
అవును అన్న, వాస్తవం చెప్పినవు. కనుక జయన్న ప్రతి ఏటా నిల్వకి ఉంచుతాడు గదనే, వాడెట్లుంచుతుండు మరి?
వానికేందిరా, మంచిగా ఇల్లుండే, ఇంట్లో పోస్తాడు, ధర వచ్చినప్పుడు అమ్ముకుంటాడు.
అన్న మనం ఒకసారి జయన్నని కలిసి అడుగుదాం, నా దగ్గర కూడా వడ్లున్నాయి, అవి ఉంచాలా అమ్మాలా తెలుస్తలేదు.
నమస్తే జయన్న, బాగున్నావానే, ఏం చేస్తున్నావు, ఎటో పోతున్నట్టున్నావుగా.
నమస్తే నమస్తే, ఎన్నెళ్ళేంది ఇటొచ్చిరు? పొలం కోతకొచ్చినది కదా, ఇక మిషన్కి చెప్దామని పోతున్నా. మరి మీరు పొలం కోసి రాయే.
ఆ మొన్ననే కోసినాం, కానీ అమ్ముదామంటే పెట్టుబడి గిట్టట్లేదు. మరి అమ్మాలా ఇంట్లో పోయాలా అర్థం అయితలే. మరి
ఇంట్లో పోయి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకుందు.
ఏమింట్లో పోసేదే, పోయిన సంవత్సరం పోస్తేనే అంతా ఖరాబ్ అయింది, అందుకే ఈ సంవత్సరం ఎంతో కంతకు అమ్ముకుందామని అనుకుంటున్నా. కానీ అంతలో మన మల్లన్న నీ పేరు గుర్తు చేసిండు, అందుకే నిన్ను కలుద్దామని బయలుదేరిను అన్న.
మంచి పని చేసిరు
అన్న. ను ప్రతి ఏడు ధాన్యం నిల్వ చేస్తావు కదా, నీకు ఏమో మంచి ధర వస్తుంది, నీకేమో మంచి లాభం వస్తుంది, మాకేమో రాదు.
అదేం లేదురా, ఎవరికైనా వస్తాయి లాభాలు మంచిగా నిల్వ పుంచితే.
ఇంకేం చేస్తామే, ఇంట్లో పోసినాం కదా బాగానే.
నువ్వు ఇంట్లో పోసినావు బాగానేరా, కానీ ఇంట్లో పందికొక్కులు ఎలుకలు ఉంటాయి కదా, అవి కూడా మంచిగానే నాశనం చేస్తాయి.
ఎలుకల సంగతి పక్కన పెట్టన్నా, ధాన్యం అంతా ముక్క పట్టే బూజ పట్టే.
అరే కోసినేనుకనే ఇంట్లో పోస్తా అంటే బూజు పట్టదా
అన్న? అప్పుడంటే మబ్బులు పడ్డాయి కదనే, అందుకే ఏంటి అంటేనే ఇంట్లో పోసినాం.
అందుకేమో అన్న, ఎండబెట్టకుండా ఉండడం ద్వారా ఎక్కువ తేమ ఉండి ధాన్యం నాశనం అయ్యింది.
అవు జయన్న, ధాన్యం నాశనం కాకుండా ఉండాలి అంటే ఎంత శాతం తేమ ఉండాలి?
ఏం లేదురా, ఎండిందా లేదా తెలియడానికి ఒకటి రెండు గింజలను కొరికి చూడాలి, లేదా అందుబాటులో ఉన్న తేమ శాతం లెక్కించే యంత్రం ద్వారా తెలుసుకోవాలి. సాధారణంగా అయితే తేమ శాతం 12-14% ఉండేటట్లు చూసుకోవాలి.
ధాన్యం నిల్వ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే?
ఎల్లప్పుడూ కొత్త సంచులు ఎంచుకోవాలి, ఇంకా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
అన్నా, నా దగ్గర పోయిన ఏడాది సంచులున్నాయి, అవి వాడుకోవచ్చా లేదా?
ఆ, వాడొచ్చురా. పాత సంచులు గనక వాడినట్లయితే శిలీంద్ర నాశనాలు, టెల్టామిత్రిన్ లేదా హిమామిక్టిన్ బెంజోయేట్ కలిపిన నీటిలో ఆ బస్తాలను ముంచి ఆరబెట్టాలి.
అన్నా, ఈ రసాయనాల మోతాదు ఎంత ఉండాలి?
మనం ఒకవేళ డెల్టామిత్రిన్ వాడినట్లయితే 1 ml డెల్టామిత్రిన్ ని 1 లీటర్ నీళ్లలో కలపాలి. లేదా హిమామిక్టిన్ బెంజోయేట్ వాడినట్లయితే 2.5 ml హిమామిక్టిన్ బెంజోయేట్ ని 1 లీటర్ నీళ్లలో కలుపుకోవాలి.
అన్న, నా పాత ఇంట్లో వానాకాలం వడ్లున్నాయి, ఆ ఇంట్లో యాసంగి వడ్లు పోద్దాం అనుకుంటున్నా, పోయొచ్చా లేదా?
లేదు లేదు, అట్లా పోయరాదు. ఎందుకంటే పాత గింజలున్న పురుగులని కొత్త గింజల్లోకి వస్తాయి. నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఏం ప్రయోజనం?
అన్నా, మరి ఇవన్నీ చేసినాగా బస్తాలను ఏడబెట్టాలి, ఎట్లా పెట్టాలన్నా?
బస్తాలను ముందు బ్లాకులుగా అమర్చుకోవాలి. తర్వాత బ్లాకుల మధ్యలో గల స్థలాన్ని సరిగ్గా చూసుకోవాలి. మరియు బస్తాలను నేరుగా నేలపైన అమర్చకూడదు, మరియు గోడలకు కూడా ఆనించకూడదు.
అవునా, ఎందుకట్లన్నా?
అలా పెట్టకుండా బల్లల మీద పెడితే గదిని శుభ్రపరిచేటప్పుడు నీళ్లు బస్తాలను అందుకోవు.
అన్నా, ధాన్యం ఎలుకల నుండి ఏ విధంగా రక్షించుకోవాలి?
ధాన్యాన్ని ఎలుకల నుండి 2 పద్ధతుల ద్వారా రక్షించుకోవచ్చు. అవేంటంటే జింక్ ఫాస్ఫైట్ ఎర పద్ధతి, 2వది విషవాయువులతో ఉదర పెట్టడం.
అన్నా, జింక్ ఫాస్ఫైడ్ ఎర అంటే ఏంటిది? అది మందా లేదా ఎక్కడ దొరుకుతుంది? అది
జింక్ ఫాస్ఫైడ్ అనేది రసాయనం, అయితే దీన్ని కొన్ని ఎరల వలే తయారు చేసి పెట్టాలి.
దీన్ని ఎరలలాగా తయారు చేయాలంటే ఏమేమి పదార్థాలు ఎంత మోతాదులో కలుపుకోవాలన్నా?
జింక్ ఫాస్ఫైడ్ 2 పాళ్లు, నూకలు 96 పాళ్లు, నూనె 2 పాళ్లతో కలిపి తయారు చేసి ఎలుకలు తిరిగే ప్రదేశాలలో పెట్టాలి. అయితే మొదటి 2-3 రోజులు ఫాస్ఫైడ్ రసాయనం లేకుండా పెట్టాలి. తర్వాత 4వ రోజు రసాయనం కలిపిన మిశ్రమాన్ని పెట్టాలి.
అన్న, విషవాయులతో ఉదర పెట్టడం అంటే ఏంటన్నా?
ఉదర పెట్టడం అంటే 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైట్ బిల్లలను అమర్చి కీటకాలు ఎలుకలు నుంచి రక్షించవచ్చు. ఈ బిల్లలను ధాన్యం సంచుల మధ్యలో పెట్టి గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అల్యూమినియం ఫాస్ఫేట్ బిల్లలు ఏ విధంగా పనిచేస్తాయి?
ఈ బిల్లల నుండి ఫాస్ఫేట్ అనే విషవాయువు వెలువడుతుంది. ఈ బిల్లలకు నీళ్లు తాకితే పేలుతాయి, కనుక జాగ్రత్తలు తీసుకోవాలి.
అన్నా, తినడానికి ఉపయోగించే ధాన్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవచ్చా?
తినడానికి ఉపయోగపడే ధాన్యానికి ఈ రసాయనాలు వాడకూడదు. ఈ ధాన్యాన్ని కేవలం విత్తడానికి వాడే విత్తనాలను మాత్రమే వాడుకోవచ్చు.
ఈ ధాన్యాన్ని నేరుగా విత్తడానికి వాడుకోవచ్చా?
ఈ ధాన్యాన్ని విత్తడానికి వాడాలంటే ముందుగా విత్తనం మొలక శాతం పరీక్షించుకున్నాకే విత్తుకోవాలి. పుచ్చిపోయిన విత్తనాలు విత్తడానికి పనికిరావు. విత్తనాలను విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలి?
విత్తన శుద్ధి అనేది తొలిదశలో వచ్చే తెగుళ్లను మరియు చీడ పీడాల నుంచి కాపాడుతుంది.
విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి?
ముందుగా విత్తన శుద్ధి చేయాలనుకున్న విత్తనాన్ని 1 రోజు ఎండలో ఆరబెట్టాలి. తర్వాత శిలీంద్ర నాశనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా ధాన్యాన్ని నిలువ ఉంచడం ద్వారా ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, మరియు తర్వాత పంట కాలానికి విత్తనంగా వాడుకోవచ్చు.
అన్నా, చాలా బాగా చెప్పినవే. ఎవరు చెప్పారు, ఎక్కడ నేర్చుకున్నావు అన్నా?
ఇదారా, ప్రభుత్వ గిడ్డంగికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన. తర్వాత ఏవోసారిని అడిగి తెలుసుకుని రైతు స్థాయిలో ఏ విధంగా ధాన్యాన్ని నిలువ ఉంచుకోవచ్చని తెలుసుకున్నాను.
అన్నా, ప్రభుత్వ గిడ్డంగిలో ఏ విధంగా నిల్వ చేస్తారా?
ప్రభుత్వ గిడ్డంగిలో బస్తాలను స్టాకులుగా అమర్చుతారు, క్రిమి కీటకాల నుంచి కాపాడుతారు.
అన్నా, ఈ స్టాకుల సైజ్ ఎంత ఉండాలి?
సాధారణంగా అయితే 10 మీటర్ల నిలువు, 12 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుగా అమర్చుకోవాలి.
అన్నా, గిడ్డంగుల సామర్థ్యం ఎంత ఉండాలి?
చిన్న గిడ్డంగి అయితే 5000 మెట్రిక్ టన్ల సామర్థ్యము, 100 స్క్వేర్ మీటర్లు ఉంటుంది. మధ్యరేఖం అయితే 5000 నుండి 10000 మెట్రిక్ టన్ల సామర్థ్యము, 180 స్క్వేర్ మీటర్లు ఉంటుంది. పెద్దది అయితే 10000 నుండి 20000 మెట్రిక్టన్ల నుంచి 278 స్క్వేర్ మీటర్లు ఉంటుంది.
అన్నా, గిడ్డంగుల్లో ఉంచడం వల్ల ఉపయోగాలేందే?
గిడ్డంగుల్లో ఉంచడం వల్ల ధాన్యాన్ని 1 రోజులు కాపాడుకోవచ్చు. గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకుంటారు, నీటి నుండి బస్తాలను కాపాడుతారు, తేమ శాతం సరిగ్గా ఉండేలా చూసుకుంటారు.
సాధారణంగా బస్తా యొక్క పరిమాణం ఎంత ఉంటది?
బస్తా యొక్క పరిమాణము 100 x 60 x 30 cm ఉంటుంది.
అన్నా, ఈ బస్తాల్లో ఎంత సామర్థ్యం ఉంటుంది, అంటే ఎన్ని కిలోల వరకు నింపవచ్చు?
ఈ బస్తాలలో సాధారణంగా 75 కిలోల వరకు నింపుతాం.
ప్రభుత్వ గిడ్డంగుల్లో బ్లాక్లాగా అమర్చేటప్పుడు ఏం సూచనలు పాటించాలన్నా?
సాధారణంగా గోడకి బస్తాలకి మధ్య స్థలము 0.8 మీటర్లు ఉండాలి, మరియు బ్లాకుల మధ్య 2 మీటర్ల స్థలం ఉండాలి.
ఇవన్నీ సరేనే అన్నా, మరి నిల్వకు ఉంచినప్పుడు క్రిమికీటకాలు వస్తాయి కదా, మరి వాటిని నివారించడం ఎలా?
అవును, వస్తాయి. వాటి పెరుగుదల అనేది ఉష్ణోగ్రత మరియు తేమ శాతంపై ఆధారపడి ఉంటాయి.
అవునే, ఏ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎక్కువ ఉంటుందన్న?
సాధారణంగా అయితే గది ఉష్ణోగ్రతల దగ్గర వాటి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
మరి వీటిని నివారించడానికి ఏం చేయాలన్నా?
వాటిని నివారించడానికి ధూపనం చేయాలి.
ధూపనం అంటే ఏంటన్నా?
ధూపనం అంటే పొగ వేయడం రా.
ధూపనం అంటే దేనితో చేస్తారన్నా?
ధూపనం సాధారణంగా అయితే మిథైల్ బ్రోమైడ్ తో చేస్తారు. ఎందుకంటే దీని చర్య చాలా తొందరగా ఉంటుంది. దీన్ని వాడిన 12 నుంచి 24 గంటల లోపు వాయువుతో శుద్ధి చేసుకోవాలి.
ఇది ఒకటేనా అన్న?
లేదురా, అల్యూమినియం ఫాస్ఫైడ్ లేదా మెగ్నీషియం ఫాస్ఫైడ్ ని కూడా వాడతారు. దీనిలో నుండి వచ్చే గ్యాస్ ని ఫాస్ఫైన్ అంటారు.
అవునా అన్నా? ఇంకేం చేయాలన్నా?
ప్రాంగణ చికిత్స చేసుకోవాలి. అంటే గిడ్డంగులకు పురుగుల మందుల వాడకానికి ముందు మొత్తం ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. అందుబాటులో ఉన్న పురుగుల మందుల ఉత్పత్తుల పరిధి, వివిధ ఉపరితలాలను వాటి లక్షణాల ప్రకారం చికిత్స చేయడానికి తగినంతగా ఉంటుంది.
మరి పరిసర చికిత్స అంటే ఏంటన్నా?
హెర్మెటికల్లీ సీల్ చేసిన ప్రాంగణంలో ఏరోజోల్స్ ద్వారా ఎగిరే కీటకాలను నాశనం చేయడానికి ఇది రూపొందించబడింది. ఎగిరే కీటకాలు చాలా చురుకుగా ఉన్నప్పుడు ఈ చికిత్సను సాయంత్రం చేయాలి.
అన్నా, ఫ్యూమిగెంట్లను ఎలా వాడాలన్నా?
ఈ ఫ్యూమిగెంట్లను చిన్నపిల్లలకు, జంతువులకు, సాధారణ మనుషులకు దూరంగా ఉంచాలి. శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే ధూపనం పనిని చేపట్టాలి. ఈ ఫ్యూమిగెంట్లను చిన్నపిల్లలకు, సాధారణ మనుషులకు మరియు జంతువులకు దూరంగా ఉంచాలి. శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే ధూపనం పనిని చేపట్టాలి. సరైన ఫిల్టర్ తో గ్యాస్ మాస్క్ ని ఉపయోగించాలి. ధూపనం తర్వాత వాయువు ధూపనం కార్యాలయం నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ధూపనం తర్వాత అవశేషాలను సేకరించి నీటిలో వేయండి. ఉపయోగించిన కంటైనర్లను పాతిపెట్టాలి. ఒంటరిగా పనిచేయవద్దు. ధూపనం సమయంలో లేదా వెంటనే తినకూడదు, తాగకూడదు లేదా పొగ కూడా తాగరాదు.
అవునా అన్న, ఎంత మంచి విషయం చెప్పినవే. నువ్వు చెప్పిన విషయాలు సాధ్యమైనంత వరకు పాటిస్తాం. ఇంకా నా తోటి రైతులకు కూడా చెప్తామన్నా. ఉంటాం మరి.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం.
గత వారం మొదటి ప్రశ్న: చిరుధాన్యాలను ఏ నేలల్లో సాగు చేస్తారు? ఏ నల్లరేగడి నేలలు, బి ఎర్ర నేలలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ఎర్ర నేలలు. గత వారం రెండవ ప్రశ్న: చిరుధాన్యాల సాగుకు నీటి లభ్యత ఎంతవరకు అవసరం? ఏ 25 నుంచి 50 సెంటీమీటర్లు, బి 27 నుంచి 75 సెంటీమీటర్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 27 నుంచి 75 సెంటీమీటర్లు. గత వారం రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిని కుమార్, నాగర్ కర్నూల్, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకు సరైన సమాధానం పంపినవారు ఎండి జాఫర్, మహబూబ్ నగర్. కేవలం రెండవ ప్రశ్నకు సరైన సమాధానం పంపినవారు ఎం పాపమ్మ, ఎం నందిని ఖమ్మం మరియు జౌసి కర్రీ, హైదరాబాద్.
వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు.
పంట ఉత్పత్తులు నిల్వ చేయు విధానంలోని ప్రశ్నలు మరియు వాటి జవాబులు. మొదటి ప్రశ్న: సాధారణంగా ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి తేమ శాతం ఎంత ఉండాలి? ఏ 2 నుంచి 3 శాతం, బి 10 నుంచి 14 శాతం, సి 12 నుంచి 14 శాతం, డి 20 నుంచి 22 శాతం. దీని సమాధానం సి 12 నుంచి 14 శాతం. రెండవ ప్రశ్న: అల్యూమినియం ఫాస్ఫేట్ ముఖ్యంగా వేటిని నివారించడానికి? ఏ పాములు, బి పిల్లులు, సి ఎలుకలు లేదా పందికొక్కులు, డి పురుగులు. సరైన సమాధానం సి ఎలుకలు లేదా పందికొక్కులు.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమ విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.